అర్థంలో ఎట్లాగైతే నిమ్మకాన్ని చూస్తున్నావు, శాస్త్రంకి వచ్చేటప్పటికీ నేను శాస్త్రాన్ని అర్థం చేసుకుంటున్నాను కాదు, శాస్త్రంలో అర్థమయ్యేదంతా నీవే. ఇది డిఫికల్టీ, ఇది డిఫికల్టీ. అందువల్ల స్వాతంత్రేణ నీకు నీవుగా గనక అర్థం చేసుకుంటూ పోతే అన్ని శాస్త్రాలను ఎట్లా అర్థం చేసుకుంటున్నావో, కెమిస్ట్రీని, ఫిజిక్స్ ని, హిస్టరీని అట్లాగే అర్థం చేసుకుంటూ పోతావు. ఆత్మను కూడా నీకన్నా అన్యమైందిగా, నీకన్నా సపరేట్ గా ఉన్నట్టుగా అర్థం చేసుకుంటావు. కాదు, అది నీ స్వరూపంగా నీకు అర్థం కావాలా. ఇది నీకెట్లా తెలుస్తుంది కొత్తగా శాస్త్రం చదివితే? ఇది బోధనా విధి, టీచింగ్ మెథడ్. ఇది తెలిసిన వాడు బోధిస్తేనే నీకు అర్థమవుతుంది. అందువల్ల గురువు లేకుండా ఈ జ్ఞానం కలిగేందుకు అవకాశమే లేదు. ఎవరికైనా గురువు లేకుండా జ్ఞానం కలిగితే, ఇప్పుడు రమణ మహర్షి ఉన్నాడు, ఆయన గురువు ఎవరో కనిపించడం లేదు, జ్ఞానం కలిగిపోయింది అంటే దాని అర్థం గురువు లేడని కాదు. ఈ జన్మలో గురువు ఉన్నా మనం పొందలేకపోతున్నాం, ఆయన గత జన్మలోనే గురుసేవ అయిపోయిందని అర్థం. వీటిని క్వశ్చన్ చేయడానికి మనకు లేదు, ఎందుకంటే జ్ఞానం బోధిస్తున్నా మనసుకు పట్టనటువంటి దశలో మనుషులు ఉండేటప్పుడు ఏ బోధ లేకుండా జ్ఞానం వచ్చేసిందంటే ఎట్లా వస్తుంది? అదేం డబ్బు ఇవ్వడానికి, ఒకరిస్తే ఇంకొకరు పుచ్చుకోవడానికి? నో నో నో. కనుక ఏదో కర్మశేషం ఉండి సుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టో విజాయితే, అట్లాంటి వాళ్ళకి అది ఎక్సెప్షనల్ కేసెస్, అట్లాంటి వాళ్ళకి గురువు లేకపోయినా వస్తుంది. కనుక వాళ్ళకు గురువు లేకపోయినా జ్ఞానం వచ్చిందని ఇతరులను కూడా అట్లా అనరు. తమాషా చూడండి, ఇప్పుడు రమణ మహర్షి గురువు లేకుండా జ్ఞానం వచ్చింది, కానీ రమణ మహర్షి చెప్తున్నాడు నువ్వు గురువు దగ్గర పోవని, అది తమాషా. ఎందుకో తెలుసా? తను పోయాడు, తనకు తెలుసు, నీకు తెలియదు. అందువల్ల ఈ జన్మలో నీకు గురువు ఉండాడు లేడు. అంటే గురువు లేడా? గురువు లేకపోతే గుర్తు తెలియదు. ఉన్నాడు, గురువు ఉన్నాడు, కానీ ఈ జన్మలో లేకపోవచ్చు, ఈ ఉపాధికి లేకపోవచ్చు. ఉపాధులు మారుతూ ఉంటాయి. నా సూక్ష్మ శరీరానికి గురువు, స్థూల శరీరానికి కాదు. స్థూలం గతంలో ఉండేది తగలబెట్టి వచ్చాను, ఈ శరీరం ఉంది, రేపు ఇది కూడా శ్మశానంలో తగలబెట్టి ఇంకో జన్మకు పోతాను. సూక్ష్మ శరీరానికి గురువు, స్థూల శరీరానికి కాదు. ఎందుకని? తెలుసుకునేది మనసు గాని మోకాలు కాదు, బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం. జ్ఞానం ఎక్కడ కలగాలి? బుద్ధిలో కలగాలి. నిన్ననే మీరు చూచారు కనుక, అతో విచార కర్తవ్యో జిజ్ఞాసో రాత్మవస్తున సమాసాద్య దయాసింధు గురుం బ్రహ్మ విదుత్తమం. కనుక అతహ ఈ కారణం చేత, ఏ కారణమండి, ఏ కారణం? నిన్నటి వరకు చూచామె 14 శ్లోకాలు. అతహ అంటే కనెక్షన్, మళ్ళీ ఇప్పటి వరకు చూచామె అతహ ఈ కారణం చేత. ఏ కారణం చేత తెలుసా? సర్వానర్థ నివర్తక, సర్వ అనర్థ నివర్తక. ఏది? దాన్ని సంపూర్ణంగా వీటినన్నింటినీ దాన్ని పోగొట్టుకో, నివృత్తి చేసుకోవాలి అనేటువంటి విషయంలో సర్వానర్థ నివర్తక నిర్ణయ హేతుత్వాత్ జిజ్ఞాసోహో ఆత్మానం సమ్యక్ జ్ఞాతుం ఇచ్ఛా ఇచ్చోహో పురుషస్య ఆత్మనః విచారః కర్తవ్యః. కాబట్టి ఎవడైతే ఇంతవరకు అతః ఈ కారణం చేత, ఏది? సర్వ అనర్థ నివర్తక నిర్ణయ కారణ హేతుత్వాత్. కాబట్టి వీటినన్నిటి కూడా సర్వ అనర్థాలు సర్వోపద్రవాలు ఏవైతే ఉన్నాయో వీటినన్నింటినీ నివృత్తి చేసుకోవాలి అని నిర్ణయించిన పిదప. జిజ్ఞాసోహో ఏంటది జిజ్ఞాసు? జ్ఞాతుం ఇచ్చా, నేను తెలుసుకోవాలి. ఎట్లా జ్ఞాతం ఇచ్చా? సమ్యక్ జ్ఞాతం ఇచ్చా, చక్కగా తెలుసుకోవాలి. అటువంటి ఇచ్చగలేంటి? ఇచ్చోహో పురుషస్య, అటువంటి పురుషుడికి ఆత్మవస్తున విచారః కర్తవ్యః ఇది అభిప్రాయః. కాబట్టి అటువంటి వాడు ఆత్మ విషయంలో విచారం చేయాలి. ఎందుకని? ఉన్నదే గనక, జ్ఞానమే గనక విచారం చేస్తేనే లభ్యమవుతుంది. కాబట్టి దేర్ఫర్ ఏం చేయాలి, ఎక్కడ చేయాలి? తనకు తానుగా తెలుసుకునేటువంటి అవకాశం లేదు, గురువు బోధించాల్సింది. కనుక ఇదిగో బ్రహ్మ విదుత్తమం దయాసింధుం గురుం సమాసాధ్య. బ్రహ్మ విదుత్తమం, బ్రహ్మ విదులలో ఉత్తముడు దయాసింధుం, దయాసాగరుడు, కరుణా సముద్రుడు. క్వాలిఫికేషన్స్ గురువుకి. బ్రహ్మ విదుత్తమం, బ్రహ్మ విధులలో ఉత్తముడు దయా సింధుం దయా సాగరుడు గురుం దేశికం ఇది. అటువంటి గురువుని సమాసాధ్య ఆయన్ని పొంది జిజ్ఞాసోహో ఆత్మవస్తునః విచారః కర్తవ్యః అన్వయక్రమం అది శ్లోకం. జిజ్ఞాసోహో జ్ఞాతం ఇచ్ఛ, నేను తెలుసుకోవాలి, అది ఉన్నదే గనక తెలుసుకోవాలని ఎవడైతే అనుకుంటున్నాడో అటువంటి జిజ్ఞాసు సమ్యక్ జ్ఞాతం ఇచ్ఛ, ఇచ్చోహ పురుషస్య, ఎవడైతే దీన్ని కావాలని అనుకుంటున్నా అటువంటి వ్యక్తి జిజ్ఞాసోహో ఆత్మవస్తునః ఆత్మ విషయంలో విచారః విచారం చేయడం అనేటువంటిది కర్తవ్యః ఇది కర్తవ్యం. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? మనకు కావలసింది సర్వబంధ విముక్తి, సర్వోపద్రవరహిత స్థితి. అర్థమవుతుంది? సర్వానర్థ నివారక నిర్ణయ హేతుత్వాత్ అన్నారు వచ్చాం. ఎందుకని? కామం, అర్థం, ధర్మం ఈ మూడు పురుషార్థాల ద్వారా ఏం పొందిన ఈ ప్రపంచంలో ఉపయోగం లేదు అనే విషయం మనం నిర్ణయం చేసేసాం ఇప్పటికే. కనుక పరమ పురుషార్థమైనటువంటి మోక్షమేనని అర్థమైపోయింది మనకు. దీనికి కర్మలు ఉపయోగపడవని కూడా తెలిసిపోయింది. ఇది ఉన్న వస్తువే గనక కర్మ ద్వారా పొందేది కాదు అని అర్థమైపోయింది. దీనికి కావాల్సిందే జ్ఞానమే. జ్ఞానం అనేది ఇంకొకరు ఇవ్వవలసిందే గాని మనంతటా మనం పొందేది కాదు. అప్పుడు మనం అనొచ్చు, స్వామిజీ నేను శాస్త్రం చదువుతూ ఉంటే నాకు అర్థం కానప్పుడు, ఇప్పుడు నా గురువు కూడా శాస్త్రమే కదా బోధిస్తా ఉన్నాడు, ఆయన కూడా చదివాడు కదా, మరి ఆయనకి ఎట్లా అర్థమైంది సార్? ఆయన గురువు సార్, ఆయనకి ఆయన గురువు సార్, ఆయనకి ప్రథమ గురువు ఎవరు సార్? ప్రథముడు ఎవడో ఆయనే సార్. అర్థమవుతుంది? ఆద్య పురుషుడు ఆదినారాయణమూర్తి నారాయణ సమారంభం చూచారా, శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఇది గురుం పరంపర స్తోత్రం. ఎందుకంటే గురువుల్ని మనం స్తుతించేటప్పుడు ఇట్లంటున్నాం, నారాయణ సమారంభం, నా గురువు ఇప్పుడు బోధిస్తా ఉన్నాడు నాకు, ఇది ఎక్కడ కదిలిందో తెలుసా ఇది, అందువల్ల ఇది సనాతన ధర్మం. సనాతన ధర్మం ఒక దశలో ప్రారంభమైంది కాదు, సనాతనం ఎప్పుడు ఉండేటువంటి నిత్యం, కాలానికి పరిమితమైనటువంటిది కాదు. ఇప్పుడు నా గురువు నాకు బోధిస్తూ ఉండొచ్చు, ఈ గురువు నేను ఈ కాలంలో ఉన్నాం, కానీ ఇంతటితో కాదు, ఇది ఈయనకు గురువు ఆయనకు గురువు, ఈ జ్ఞానం ఈయనకి ఎట్లా వచ్చింది, ఆ జ్ఞానం ఎలా వచ్చింది, ఆ జ్ఞానం ఎలా, ఇలా పోతే ప్రథమంలో ఎవరు గురువు, ప్రథమంలో ఎవడున్నాడో వాడే గురువు నారాయణుడు. ఆయన దగ్గర నుంచి వచ్చింది, నారాయణుడి దగ్గర నుంచి వచ్చిందంటే కొందరు అనుకుంటారు నారాయణుడి దగ్గర నుంచి వచ్చింది గనక ఇప్పుడు నా గురువు చెప్తున్నాడు గనక మధ్యలో మిస్ అయిపోయింది. నా గురువు మళ్ళీ పికప్ చేశాడు, దేర్ఫోర్ నారాయణుడు తర్వాత ఎవరూ పొందలేదు, నా గురువే పొందాడు. ఇట్లాంటి వాళ్ళు వస్తారని శాస్త్రానికి తెలుసు గనక నారాయణ సమారంభం అస్మదాచార్య పర్యంతం కదా, శంకరాచార్య మధ్యమం. ఇప్పుడు శంకరాచార్యులు ఎందుకు మధ్యలో తెచ్చిపెట్టారంటే అక్కడ కట్ అయిపోయి దీనికి దానికి మధ్యలో ఒక లింక్ ఇచ్చారు, శంకరాచార్య మధ్యమం అంటే అక్కడి నుంచి ఇక్కడికి ఊడిపడలేదు, మధ్యలో లింక్ ఉంది, నా గురువు ఒక లింక్, నా గురువు నా గురువు నా గురువు. అర్థమవుతుంది? అందువల్ల గురు శిష్య పరంపరగా సనాతన ధర్మం మనకు అందింది, శిష్టాచార సంప్రదాయంగా గురు శిష్య పరంపరగా అందింది గనక దీనికి కర్ణ పరంపర అని కూడా పేరు. కర్ణ పరంపర, ఈ ట్రెడిషన్ ఏంటో తెలుసా, కర్ణ పరంపర, చెవి నుండి చెవికి, చెవి నుండి చెవికి, చెవి నుండి చెవికి అందిందని. గురువు బోధిస్తాడు శిష్యుడికి అందుతుంది, ఆయన గురువు బోధిస్తాడు ఆయన శిష్యుడికి అందుతుంది. అది కనుక దేశికం గురు బ్రహ్మ విదుత్తమం. ఇది ఇక్కడ ఇది కూడా అర్థం చేసుకోండి మీరు, బ్రహ్మ విధులలో శ్రేష్ఠుడు. దీనికి కొందరు ఏం చెప్తారంటే బ్రహ్మ విదుడు, బ్రహ్మ విద్వర్యుడు, బ్రహ్మ విద్వరిష్ఠుడు, ఇట్లా పేర్లు చెప్పుకుంటూ పోతారు. అసలు మనకు అర్థమే కాదు అది. అంటే జ్ఞానుల్లో కూడా ఇన్ని రకాలేంటి అంటే, కొంత తెలిసిన జ్ఞాని అంటే రజ్జువు సర్పం, రజ్జు సర్పవత్, తెలిస్తే పూర్ణంగా సర్పం అన్న తెలియాలా, భ్రాంత్యోదిత మహాసర్ప భయ దుఃఖ కదా, లేదని అనుకో, త్రాడన్న తెలియాలా, అంతేగాని లేదండి. ఈయన బ్రహ్మ విదుడు అంటే రజ్జు విదుడు అంటే త్రాడని తెలిసినవాడు. ఎంత అడుగు, ఇప్పుడు ఎంత ఉండదు తెలుసు, త్రాడు నాలుగు అడుగులు, అడుగు తెలిసిన ఆయన బ్రహ్మ విదుడు, రెండు అడుగులు తెలిస్తే బ్రహ్మ విద్వర్యుడు, మూడు అడుగులు తెలిస్తే బ్రహ్మ విద్వరిష్ఠుడు. నీకు ఒక అడుగు తెలిసినా అది ఎప్పుడైతే రజ్జు అని తెలిసి నీకు పాము లేదు కదా, ఎక్కడైనా కొద్ది పాము కొద్ది తాడు ఉండేదాన్ని ఎక్కడన్నా మీరు చూసారా? ఉంటే పాము అని ఉండాలి లేకపోతే తాడు అని ఉండాలి? ఎందుకు మా తాడు తెంచడం? ఇదేంటి అసలు ఇదంతా? అందువల్ల ఇక్కడికి వచ్చేటప్పటికి వ్యాఖ్యానకర్తనులా, నాయనా ఇది మీరు తెలుసుకోవాలా, బ్రహ్మ విద్వర్యుడు రాసుకోండి, బ్రహ్మ విద్వరిష్ఠుడు రాసు. ఎక్కడ నేను అనుకుంటున్నా బ్రహ్మవిత్, బ్రహ్మమును తెలుసుకున్నవాడు అంతే. ఎందువల్ల తెలుసా? బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, ఇది శాస్త్రం. బ్రహ్మను తెలుసుకునేవాడు బ్రహ్మే అయిపోతూ ఉంటాడు. ఇంకా దాంట్లో ఉత్తముడు అధముడు మధ్యముడు ఎక్కడి నుంచి వచ్చారు? స్వామీజీ, శంకర భగవత్పాదులు రాసింది. ఒకసారి శ్లోకం బాగా చదవండి, చదివే చెప్తున్నా. ఇప్పుడు నేను చెప్తాను కదా మీకు, బ్రహ్మ విదుత్తమం. మరి బ్రహ్మ విదుడు అంటే సరిపోదు కదా, ఉత్తమం అని ఎందుకు అన్నాడు? అదే శంకర. శంకరులు తీసేస్తూ పోయేవాడిని శంకర అంటారు. శంకరోతి శంకర, సుఖాన్ని ప్రసాదించేవాడు, అది వేరే విషయం. శంకర్ కూడా మనకు రాకూడదు మళ్లీ భవిష్యత్తులో. అందుకని బ్రహ్మ విదుత్తమం, బ్రహ్మ విధులలో ఉత్తముడు అంటే ఏమిటంటే దాని అర్థం నిజమైన బ్రహ్మ విదుడు అని. ఎందుకో తెలుసా? చాలా మంది బ్రహ్మ విధుల్లాగా పోసు కొడుతున్నారు. అది ఆయనకి భయం. నువ్వు వాళ్ల చేతుల్లో పెడతావేమో, ఆ తర్వాత నీకు జ్ఞానం ఏముండదు, కర్మల్లో పడిపోతావు. మళ్ళీ కర్మల యొక్క విషయం ఇప్పటి వరకు చూచావు, 15వ శ్లోకం వరకు అర్థమైంది నీకు. ముఖ్యంగా నువ్వు ఎట్లా అధికారి కావాలో 8వ శ్లోకం నుంచి 15వ శ్లోకం వరకు అర్థం చేసుకున్నావు. ఇంత వచ్చిన తర్వాత మళ్ళీ పాడైపోతావు. కనుక బ్రహ్మ విధులు అంటే ఎవరు? బ్రహ్మమును తెలిసిన వాడు. నిజంగా బ్రహ్మమును తెలుసో లేదో బాగా తెలుసుకో. వాళ్లలో ఉత్తమును చూసుకో. నీకు జ్ఞానాన్ని ఇవ్వగలిగే వాడిని చూసుకో. మళ్ళీ నిన్ను పిలిచి కనుక అడు కూర్చొని పెట్టి పూజలు గీజలు అవి ఇవి కుంకాలు గింకాలు తాయితులు గీతలు అవి ఇవి పండ్లు గిండ్లు తీర్థాలు గీర్థాలు పోస్తాడా నువ్వు అనుకో. ఇంకంతే. ఇప్పుడు డిసైడ్ చేయలేము ఎవరు బ్రహ్మ విధులు, ఇది కూడా చెప్పలేము. ప్రతి గురువు ప్రతి శిష్యుడికి దేవుడు ఈ ప్రపంచం. ఇది దురదృష్టం. దురదృష్ట వాతై దోధూయమానం దురదృష్ట వాతై. వచ్చిన బాధ అంతా ఏంటంటే ఏ శిష్యుడికి తన గురువు దేవుడుగా కనపడతాడు అంతే. ఇంకా వాడి రెండవని యాక్సెప్ట్ చేయడు. ఎందుకంటే వీడి జ్ఞానం కావడం కాదు ముఖ్యం, వీడు ముముక్షువైన రోజే ఈ వ్యవహారం అంతా. కాబట్టి మోక్షాపేక్ష వాడికి ప్రధానంగా కలగాలి. ఆ తర్వాత గురువు మంచివాడైతే ఏం చేయాలి తెలుసా? వాడి యొక్క ముముక్షత్వాన్ని ఏంగా మార్చాలి? జిజ్ఞాసత్వంగా మార్చాలి. వాడు ముముక్షుగా వస్తాడు, నాకు మోక్షం కావాలి, మోక్షమే భూయాతని వాడు వస్తాడు. అప్పుడు మోక్షం అంటే ఏంట్రా అని వాడిని జిజ్ఞాసువుగా జ్ఞాతం ఇచ్చా తెలుసుకునేటువంటి విధంగా మార్చాలి. అది గురువు చేయాల్సిన పని. వాడు కర్మల్లో కురుగుపోయి ఉంటే నువ్వు నాలుగు కర్మలు వాడిని ఎత్తిన పెడితే లాభం లేదు. వాడిని జిజ్ఞాసుగా మార్చాలి. తనకేం కావాలో అర్థమయ్యేటట్టుగా నువ్వు చెప్పగలగాలి. అందువల్ల బ్రహ్మ విదుడు అని అంటే ఎవడు బ్రహ్మ విదుడు నిర్ణయం చేయలేం. ఒక్కటి మాత్రం కామన్ సెన్స్ తో మనం నిర్ణయం చేసుకో. ఎవరిని బ్రహ్మ విదుడు అని చెప్పలేం. అర్థమైంది? ఇదే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాదు. ఎట్లా మనిషి నిర్ణయించేది బ్రహ్మ విదుడు అని? ఏంటి నీకు మెజర్ స్టిక్ ఎక్కడ, యాడ్ స్టిక్ ఏది నీకు, దేంతో నువ్వు కొలతేసేది? ఊహకే అందని విషయం. కావచ్చు కాకపోవచ్చు. కదలకుండా కూర్చొని ఉంటాడు ఒక అతను. నువ్వు జ్ఞాని అనుకుంటావు. కదలకుండా కూర్చుంటే జ్ఞాని అయితే స్తంభం కన్నా మించిన జ్ఞాని ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. నువ్వు దేన్ని బట్టి జ్ఞాని అంటావు? ఒక అతను ఊరికే వాగుతుంటాడు, అతన్ని బట్టి అతను ఏంటండి చిన్నపిల్లల్లాగా ఉన్నాడు జ్ఞాని కాదు అనుకుంటావు నువ్వు. అట్లయితే కృష్ణుడు కూడా జ్ఞాని కాకుండా పోతాడు. సో జ్ఞానిని డిసైడ్ చేయడానికి మన దగ్గర ఏమి లేదు. ఉంటే ఏదైనా అజ్ఞానం ఉంటుంది. అజ్ఞానం ఉన్నప్పుడు తమాషా జరుగుతుంది. అజ్ఞానం ఉన్నప్పుడు కనుక డిసైడ్ చేయడానికి పోతే అజ్ఞానిని జ్ఞానిగా డిసైడ్ చేస్తాం, జ్ఞానిని అజ్ఞానిగా డిసైడ్ చేస్తాం. ఇది వచ్చిన బాధ. అది అజ్ఞానం యొక్క గొప్పతనం. అది అందువల్ల ఇది ఎప్పుడైతే ఉందో ఎవరినంటే వాళ్ళని యాక్సెప్ట్ చేసేస్తూ ఉంటాం. నా వ్యక్తిగత అభిప్రాయం, నేను పడ్డ బాధల కొద్దీ మీకు చెప్పేది ఏంటంటే ఎవరిని గురువుగా యాక్సెప్ట్ చేయాలంటే మన దగ్గర అసలు విషయం లేదనుకోండి, నిర్ణయం చేయలేం. ఎవడైతే నిరంతరం కూడా మోక్ష విషయాన్ని గురించే ప్రస్తావిస్తా ఉంటాడో అతన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. జ్ఞాన విషయమే ప్రధానంగా పెట్టుకుని ఉంటాడో, శాస్త్రమే ప్రధానంగా పెట్టుకుని ఉంటాడో, శాస్త్రాన్ని ప్రమాణంగా నీకు అర్థమయ్యేటట్లు చేస్తూ ఉంటాడో, అలా నీకు అర్థమవుతూ ఉంటే నీ జీవితంలో కూడా ఒక నూతనమైన వెలుగు గోచరిస్తూ ఉంటుందో, నీ జీవన దృక్పథంలో మార్పు వస్తూ ఉంటుందో, ఇంతకుముందు నువ్వు ఈ ప్రపంచాన్ని చూడడానికి ఇప్పుడు చూడడానికి డిఫరెన్స్ ఉందా లేదా, ఇది నీకు జ్ఞానం అందిస్తూ ఉందా లేదా? లేక రోజు నేను ఆలయానికి వెళ్లి దండం పెట్టుకుని వచ్చినట్టే ఉండదే? లేకపోతే నేనేమన్నా ఆ జ్ఞానంలో అతని దగ్గర ప్రవచనం వినడంలో నాలో ఏమన్నా మార్పు వస్తూ ఉందే? పూర్వానికి ఇప్పటికి తేడా ఉందే? ఇవన్నీ కూడా నువ్వు సూక్ష్మంగా ఆలోచించుకొని నిర్ణయం చేసుకోవాలి. కాబట్టి రెండవ కర్తవ్యం గురువుకు లేదు. అటువంటి వాడు బ్రహ్మ విదుత్తమం అని వాడడం కారణం అది. బ్రహ్మ విదుత్తమం, తర్వాత దయాసింధుం, ఇంకొకటి కూడా ఉంది ఆయన దగ్గర, కేవలం జ్ఞానం ఉంటే ఉపయోగం లేదు, దయ కూడా ఉండాల. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అంత ఇంత దయ కాదు. ఏం దయ? కరుణ. కరుణా సముద్రుడు గురు. ఏం కరుణయ్యా? దయా సింధుం అంటే కరుణాయాహ సింధుం సముద్రం ఆధారం ఇత్యర్థ. జలరాశి ఇవ జలానాం, జలరాశిరివ జలానాం, అది ఆధారం అంటే అది సింధుం. సింధుం అంటే సముద్రం అని అర్థం. దయాసింధు, దయాసముద్రుడు అని అంటే అర్థం ఏంటంటే సముద్రంతో పోల్చడం కూడా ఇష్టం లేదు, ఉన్న వాటిలో దాంతోనే పోల్చాలి, కుండతో పోల్చలేం కనుక, ఎందుకంటే చాలా విశాలమైందని అర్థం, చల్లగా ఉందని అర్థం. అట్లాగే గురువు కూడాను చల్లని హృదయం కలిగినటువంటి వాడు బిడ్డల మీద, శిష్యుల మీద. అట్లాగే పూర్ణుడు, ఏది ఉండినా ఏది పోయినా సాగరంలో ఏ విధమైనటువంటి మార్పు లేదు. ఆ పూర్యమాణం మచిల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతి మాపునోతి నా కామి కామి కదా. అందువల్ల అన్ని నా జలాలు వచ్చి సముద్రంలో కలుస్తుండినా, సముద్రం ఉండేటువంటి జలాలు ఆవిరవుతూ ఉండినా, జలం ఇప్పుడు సముద్రం పూర్ణంగా ఉంటుంది. ఆ విధంగా పూర్ణ స్వరూపుడు అయి ఉండేటువంటి వాడు గురు. దయా సింధుం కరుణాయాహ సింధుం సముద్రం ఆధారం ఎవరికి? జలానాం జలరాశి ఇవ జలరాశిరివ జలానాం ఆధారం. సముద్రం ఎవరికి ఆధారం అంటే జలాలకి. జలానికి ఆధారం సముద్రం, సమస్య ఉండదు. జలానాం జలరాశి ఇవ జలరాశి, ఎక్కువగా జలం ఉండేటువంటి సముద్రం ఇది జలానికి ఆధారం. మన అలలు అవి వచ్చిపోతున్నాయి, ఇదంతా ఆధేయం. ఆధారం సముద్రం. కాబట్టి జలాలకి సముద్రం ఆధారంగా ఉంది, గురువు దయకి ఆధారంగా ఉండాడు. జలాలకు సముద్రం ఆధారంగా ఉందంటే సముద్రంలో జలాలు తప్ప ఇంకేమైనా ఉంది? జలం తప్ప, జలమే సముద్రం అంటే గురువులో దయ తప్ప ఇంకొకటి లేదు. జలరాశిరివా జల జలానాం. అందువల్ల సింధుం దయా సింధుం. కాబట్టి సముద్రంలో ఎక్కడ చూచినా జలమేముంది, గురు హృదయంలో ఎక్కడ చూచినా కాబట్టి గురువు కూడా ఉపాధి ఉంటుంది గనక గురువును కూడా మనం ఉపయోగించుకోలేకపోతాం. అది తమాషా. మనకు ఉపాధి ఉంటుంది కదా, మన పరిమితంగా ఉంటాం, గురువును కూడా అట్లాగే ఊహించుకుంటూ పోతాం. అందువల్ల జలరాశి ఉందే గాని మనకు ఉపయోగపడదు. సముద్రం ఉంది, నీళ్లు తాగలేం. వాటర్ వాటర్ ఎవరి వేర్ బట్ నాట్ ఏ డ్రాప్ టు డ్రింక్. ఇది ప్రయాణం, చుట్టూ సముద్రమే కానీ దప్పిగా తీరదు. ఇదే నీరు గనక ఆవిరై మేఘమై వర్షిస్తే కనుక అదే గురువు యొక్క జ్ఞానం శాస్త్రం నుంచి కనుక అందితే, శాస్త్రం అనే మేఘంలో నుంచి నీకు అందితే పానయోగ్యంగా ఉంటది. అందువల్ల శాస్త్రం ద్వారా నీకు గురువు అందిస్తూ పోతాడు. దయాసింధుం కనుక బ్రహ్మ విదుత్తమం దయాసింధుం గురుం సమాసాధ్య. అటువంటి గురువును పొంది, పొందిన తర్వాత ఏం చేయాలి? గురువును పొంది ఏం చేయాలి? ఒక్కటే చేయాలి. గురువును దొరికిన తర్వాత ఇంకా అక్కడ కనుక అధిక ప్రసంగం అంతా జరిగిందంటే జీవితం అన్యాయం అయిపోతుంది. గురువు దొరికిన తర్వాత నీకు అది లభ్యమైంది గనక ఒకే పని చేయాలి. ఏమిటో తెలుసా? ఆత్మ వస్తున్న జిజ్ఞాసోహో, నువ్వు జిజ్ఞాసు గనక జ్ఞాతం ఇచ్చ తెలుసుకోవాలి అని వచ్చావు గనక ఆత్మవస్తున విచార కర్తవ్య. ఆత్మవస్తు ఏదైతే ఉందో దీని విషయంలో విచారం చేయాలి. ఇక్కడ అధికారిణం ఆశాస్తే కనెక్షన్. అందువల్ల అధికారిని కోరుతూ ఉంది శాస్త్రం. ఫలసిద్ధిర్ విశేషత అధికారిణం ఆశాస్తే, అధికారి కావాలంటుంది. ఎందుకో తెలుసా? ఇదంతా తెలికైనటువంటి విషయం కాదు. అందువల్ల సాధకుడు చాలా జాగరూకుడై ఉండాలి, ప్రశాంత మనస్తత్వం కలిగిన వాడై ఉండాలి, రెండవ విషయం మీద దృష్టి పోకుండా ఉండేవాడై ఉండాలి. తను దేని మీదకైతే వచ్చున్నాడో జ్ఞాతం ఇచ్చా, ఇది ప్రధాన కర్తవ్యం అయ్యింది, మిగతా అన్ని కూడాను అప్రధానం. ఇది ముఖ్య విషయం, మిగతావన్నీ అముఖ్యం. అందువల్ల జిజ్ఞాసు వీడు కాని శిష్యుడు అన్నాడు చూడండి తమాషా, శిక్షణ యోగ్యుడు. అందువల్ల శుశ్రూష, శుశ్రూష అంటే శ్రోతుం ఇచ్చ, జ్ఞాతుం ఇచ్చ జిజ్ఞాస, శ్రోతుం ఇచ్చ శుశ్రూష. శ్రోతుం వినాలి, శ్రవణం చేయాలి, దాంట్లో ఇచ్చగలిగినటువంటి వాడు శ్రోతుం ఇచ్చ శుశ్రూష. అటువంటప్పుడు స్వామీజీ జిజ్ఞాసకి శుశ్రూషకి డిఫరెన్స్ ఏంటి? అది వినడమే కదా, వింటేనే కదా తెలుసుకుంటాడు జ్ఞాతం ఇచ్చ. శ్రోతం ఇచ్చకి జ్ఞాతం ఇచ్చకి డిఫరెన్స్ ఏంటి? జిజ్ఞాసలో తెలుసుకుంటున్నాడు, వినడంలో తెలుసుకుంటున్నాడు, జిజ్ఞాసలో కూడా వినడమే శాస్త్రం శ్రవణం. మరి ఎందుకు ఈ రెండు పదాలు రావాల్సి వచ్చింది? అదే, నువ్వు జిజ్ఞాసుగా వెళ్ళి, అసలు జిజ్ఞాసుగా వెళ్ళాలా నువ్వు? కనెక్షన్ చూడండి, సంబంధం. నువ్వు ముముక్షుగా వెళ్ళావు, క్లియరా నాయన? ముముక్షుగా వెళ్ళావు, గురువు ఏం చేశాడు? జిజ్ఞాసుగా మార్చాడు. ఇప్పుడు జిజ్ఞాస వచ్చింది, ఇది శుశ్రూషగా నువ్వు మార్చుకోవాలి. మళ్ళీ నీ మీదకి వచ్చింది, ఏంటో తెలుసా? నేను గురువు దగ్గర వింటున్నా జిజ్ఞాసు కాదు శుశ్రూష. ఎందుకని? గురువు నాకు బోధిస్తున్నాడు గనక, గురువు తన జ్ఞానాన్ని మరొక చోట నేను పొందలేనటువంటి జ్ఞానాన్ని నాకు ఆయన ఇస్తున్నాడు గనక ఆయన సేవలో ఉంటూ వింటాను శుశ్రూష. లేకపోతే జిజ్ఞాస సరిపోతుంది, శ్రోతం ఇచ్చా శుశ్రూష. అందువల్ల గురు సేవలో నేను ఉంటాను. గురువు దగ్గరకు వెళ్ళినా మనకేంటో తెలుసా? ఇది అంతేగాని ఇక్కడి నుంచి మీకు సైకిల్ దొక్కని తెలుసా? నేను నేర్పిస్తాను ఎవరి గురువుకి రాదు అతని సైకిల్. ఎందుకది? నీకు ఇంకొకటి తెలుసా? నీకు అది తెలుసా? నీకు ఇది తెలుసా? నాకు తెలియదా? అవన్నీ తెలియదు, అవన్నీ తెలియదా? టెక్నాలజీ నేర్పిస్తా. నువ్వు గురు ఇవన్నీ ఫెయిల్ అవుతున్నావని గురువు దగ్గరికి వెళ్ళావు, అండర్స్టాండ్? ఈ ద్వారాలన్నీ మూతబడిపోతున్నాయని, ఎన్ని శ్మశాన వైపుకి తీసుకెళ్తాయని, ఏ జ్ఞానాలు ఉపయోగం లేదని, సర్వానర్థ నివారక నిర్ణయ హేతుత్వాత్ జిజ్ఞాసోహో. ఆ తర్వాత నువ్వు జిజ్ఞాసుగా తయారై ఇప్పుడు గురువు దగ్గరికి వెళ్ళి నీ జ్ఞానంతో ఆయన తక్కువ వాడు అనుకున్నావనుకో, నీ దగ్గర ఏ జ్ఞానం ఉండినా ఆయన జ్ఞానం ముందు అది అజ్ఞానమే గనక నేను చిన్నవాడిని. ఇది అర్థం కాకపోతే గురువు దగ్గర కూడా స్టైల్ ఇస్తాడు. ఎందుకంటే నాకు తెలిసింది అతనికి తెలియదు. ఏం తెలుసా నీకు? కంప్యూటర్ రావా నువ్వు కంప్యూటర్ గురు? నాకు ఇష్టం లే. ఎందుకని? నువ్వు కంప్యూటర్ కానీ తపస్సు చేసావా? కాబట్టి నువ్వు కంప్యూటర్ నేర్చుకుంటే నేను నేర్చుకోవాలంటే నేను ఎందుకు నేర్చుకోలేను? నాకు ఎందుకు రాదు? నీకు కారు నడపనొచ్చా? నాకెందుకు రాదు? నీకు వంట చేయనొచ్చా? అమ్మా నన్ను కుక్కు గమ్మంటావా నువ్వు? బుద్ధిని వంట చేసేవాడిని నేను, హల్వా చేసేసేవాడిని గురువు చెప్తాడు హల్వా. అందువల్ల ఇప్పుడు ఏమవుతుంది దశ, మనం వెళ్ళడమే వెళ్తాము గురువు దగ్గరికి, ఇక్కడ మన దగ్గర ఉండేట అన్ని పైకి తెచ్చి పెడితే గురువు అనుకుంటుంటాడు. ఇప్పుడు ఏం తెలుసా ఆయనకి? ఆయనకి ఏమనిపిస్తుంటుంది తెలుసా? చె ఇడియట్ వీడిన తరవే అసలు వీడు పరికరాడని. కానీ గురువుకి ఎంత అంటే ఆయన ధరివేస్తే ఇంక ఊరు తర్వాత నాకు స్టూడెంట్ రావణ మహర్షి. అందువల్ల దయ నోను చెప్పిందే చెప్తాడు, చెప్పిందే చెప్పాల. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి జరిగేది తత్వబోధ అనేది చెప్పేది, తత్వబోధ అయిపోతానే నారద భక్తి సూత్రాలు చెప్పేది, కేనోపనిషత్తు చెప్పేది, ధ్యానం క్లాసెస్ ఇచ్చేది, వివేక చూడమని చెప్పేది, మళ్ళీ తత్వబోధ ఆత్మబోధ భజగోవిందం సాధన పంచకం భాగవతం రామాయణం ఎన్ని గీత ఉపనిషత్తులు. స్వామీజీ బా తెలుసుకుంటుంటే ఇంకా తెలుసుకోవాలనిపిస్తామని స్వామీజీ తెలుసుకుంటావు. అందువల్ల కొద్ది బోర్ కొట్టేస్తుంది, చెప్పిందే చెప్పారంటే ఒకైనా. కానీ గురువు దయాసింధు మళ్ళీ మళ్ళీ చెప్తాం. ఎందుకని? హీఈస్ మై చైల్డ్, నా బిడ్డ. ఎంతవరకైనా సరే, ఎందుకని? ఏం చెప్తున్నాను నేను? జ్ఞానమే కదా, నాకు కూడా ఆనందంగా ఉంది. నన్ను ఇంకేదైనా చెప్పమంటే కష్టం. ఆర్థిక వ్యవస్థను గురించి మాట్లాడు స్వామీజీ కష్టం, ఆధ్యాత్మికం మాట్లాడడం అనేది చాలా తేలిక. ఎందుకని? తన జీవితమేది, కాబట్టి నాకు కూడా ఆనందంలో ఒల్లాడినట్లుగా ఉంటుంది అనుకునేటువంటి వాడు గురువు. అందువల్ల ప్రతిరోజు చెప్తూ ఉంటాడు. అందువల్ల ఈ ఓపిక కావాలంటే టైలర్ కూడా అంత ఓపిక ఉండదు. అతను ఒక 6 నెలలు అయిపోతే నువ్వు పోవా నీకు ఇంక టైలరింగ్ రాదు పో ఏమయ్యా ఏ ఎన్నిసార్లు చెప్పినా బటన్స్ బెజం ఏమంటే ఎరుక కన్నలాగేస్తావు ఏంటా పోయా పో ఇంక నేను చెప్పను నీకంటాడు. కానీ గురువు ఇంత పెద్ద జ్ఞానంలో ఎక్కడైనా అన్నట్టుగా ఇక్కడ ఉందే ఎక్కడ లేదు. ఎందుకని చెప్తా ఉంటా ఏదో ఒక రోజు కాకులకు తినిపిస్తూ ఉంటే హంసలు వస్తాయి ఏదో ఒక రోజు. కానీ ఏదో ఒక రోజు మనకు నష్టం లేదు. ఎందుకని కర్మఫలం మీద దృష్టి ఉంటే నష్టం అప్పుడు బాధ. కర్తృత్వం ఉంటే బాధ. కర్తృత్వం ఉన్నంత వరకు గురువులు కూడా యాతన పడుతూ ఉంటారు. అయ్యో నేను మార్చలేకపోతున్నాను మార్చలేకపోతున్నాను అదే ఇది. ఒక దశలో గురువు కూడా అర్థం చేసుకునేస్తాడు ఇది మార్చేది మార్చబడేది కాదు మన డ్యూటీ మనం చేయడం సరేనా. ఒక సూర్యుడు వెలుగుతూ ఉండాడు. ఆ సూర్యుని యొక్క వెలుతుల్లో ఎవడెవడ ఏ పనులు చేసుకుంటే సూర్యుడికి ఏం సంబంధం? కర్తృత్వం ఎక్కడుంది? భోక్తృత్వం ఎక్కడుంది? ఒకవేళ అంధుడే ఉండాడనుకో పుట్టుగురుడి వాడు అసలు సూర్యుడు వెలుగుతున్నట్టుగా వాడికి తెలియదు. అంత మాత్రం చేత సూర్యుడికి వచ్చే నష్టం ఏంటి? కాబట్టి వీటిల్లో ఈ ఫలాల మీద దృష్టి లేకుండా శుభాశుభాల మీద దృష్టి లేకుండా నిరంతరం స్వప్రకాశంగా ప్రకాశిస్తూ ఉండడం ఎట్లాగో అదే కర్తవ్యం అని ఎట్లాగైతే సూర్యుడు అనుకుంటూ ఉండాడో భాస్కరుడు అట్లాగే గురువు జ్ఞాన భాస్కరుడు గనక జ్ఞాన సాగరం. అందువల్ల దయాసింధుం సమాసాధ్య జిజ్ఞాసోహో ఆత్మవస్తున విచార కర్తవ్య. ఇది ప్రధానమైనటువంటి కర్తవ్యం. మేధావి పురుషో విద్వాన్ ఊహాపోహ విచక్షణ అధికార్యాత్మ విద్యాయాం ఉక్త లక్షణ లక్షిత. ఉక్త లక్షణ లక్షిత ఉక్త చెప్పబడినటువంటి లక్షణ లక్షణములను లక్షిత పొంది ఉండేటువంటి వాడు. ఉక్త లక్షణ లక్షిత ఉక్త చెప్పబడినటువంటివి ఇంతవరకు ఏవైతే చెప్పబడ్డాయో అటువంటి లక్షణములను కలిగినటువంటి వాడు లక్షిత పొంది ఉన్నటువంటి వాడు. ఏ లక్షణాలు స్వామీజీ? 8వ శ్లోకం దగ్గర నుంచి 15 వరకు అధికార లక్షణాలు. ఇవి ఏవైతే ఇప్పటి వరకు చెప్పబడ్డాయో మీకు ఉక్త ఇటువంటి లక్షణాలు లక్షిత పొంది ఉండేటువంటి వాడు ఎవరండి ఆయన? మేధావి పురుష విద్వాన్ ఊహాపోహ విచక్షణ. ఊహాపోహ విచక్షణ కాబట్టి విచార కర్తవ్య జిజ్ఞాస. ఎవడైతే జిజ్ఞాసుగా ఉండి జిజ్ఞాసోహో జ్ఞాతుం ఇచ్ఛ ఇచ్చోహో పురుషస్య నేను తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస కలిగినటువంటి పురుషుడు ఎవరైతే ఉన్నాడో ఇతడు జిజ్ఞాసు కదూ. ఇతనికేంటి విచార కర్తవ్య? ఇట్లాంటి వాడు ఎటువంటి అధికారి గనక ఎట్లాంటి లక్షణాలు కలిగి ఉండాలంటే ఇదిగో ఊహాపోహ విచక్షణ. ఊహ పోహ విచక్షణ అంటే ఊహ అపోహ. ఊహ అపోహ విచక్షణ అంటే ఊహాపోహములయందు సమర్థుడు విచక్షణ. మంచి విచక్షణ జ్ఞానం కలిగిన వాడు. ఊహ ఏంటి అపోహ ఏంటి? ఊహ అంటే నిత్య నూతనంగా సృష్టించగలిగేటువంటి వాడు భావాలని అదే తమాషా. అంటే ఒకదాన్ని తార్కికంగా అందంగా అర్థవంతంగా ప్రయోజనాత్మకంగా రూపొందించుకుంటూ అర్థం చేసుకుంటూ పోయేటువంటి వాడు ఇది ఊహ. అర్థమైంది? అపోహ అపోహ అంటే పూర్వపక్ష ఖండన. అంటే తనకు సుస్థిరమైనటువంటి భావాలు ఉండి ఈ భావ సంపదలో ఉండడం ఊహ. అపోహ ఎవడైతే దీనికి భిన్నంగా శాస్త్రానికి భిన్నంగా ఉండాడో అటువంటి విషయంలో ఖండించగలిగేటువంటి నేర్పరితనం ఉండడం అని అర్థం. సమర్థుడు విచక్షణ అంటే వ్యక్తితో పోయి తగువేసుకోమని కదా దాని అర్థం. తన భావాల యందు సుస్థిరమైనటువంటి అవగాహన కలిగి ఉండడం, పూర్వపక్షం విషయం యందు దానిని ఖండించగలిగేటువంటి సమర్థత కలిగి ఉండడం విచక్షణ. ఊహ అపోహ విచక్షణ అటువంటి వాడు మేధావి బుద్ధి కలిగినటువంటి వాడు. పురుష విద్వాన్ ఇటువంటి వివేకైనటువంటి పురుషుడు ఉక్త లక్షణ లక్షిత ఇంతవరకు చెప్పబడినటువంటి లక్షణములన్నీ ఉండి ఊహాపోహ సమర్థుడై వివేకియై విద్వాంసుడిగా ఉండాలా? చూడండి, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉంటే ఆత్మవిద్యాయాం అధికారి, అధికారి ఆత్మవిద్యాయాం, ఆత్మవిద్యకి అధికారి, అధికారిత్వం, ఇది అధికారిత్వం. కాబట్టి ఆత్మజ్ఞానం ఏదైతే నువ్వు పొందాలనుకుంటున్నావో దాని విషయంలో గురువు అందిస్తూ ఉంటే దాన్ని సూక్ష్మంగా ఊహాపోహ సమర్థత నీలో ఉండాలి, ఆ వివేకాన్ని జీర్ణించుకోగలిగి ఉండాలి. ఇవన్నీ నీకు ఉండాలంటే ప్రపంచంలో ఉండేదంతా నీ తలలో ఉంటే ఇదంతా ఉండేది. అందువల్ల శుశ్రూషలో కూడా అండర్స్టాండ్, శుశ్రూష కూడాను అముఖ్యంగా ఉండాలి, శుశ్రూష కూడా అముఖ్యంగా ఉండాలి, విచారమే ముఖ్య కర్తవ్యంగా ఉండాలి. గురువు దగ్గర ఎప్పుడైతే నువ్వు ఉన్నావో ప్రతి క్షణం అక్కడి నుంచి వచ్చేటువంటి జ్ఞానాన్ని, ఏ విధంగా కిరణాలు వెతజమ్మబడినా అన్ని జ్ఞాన కిరణాలే. అండర్స్టాండ్, సూర్యుడు కిరణాలు వదులుతున్నాడు అనుకోండి, ఏ వైపు కిరణాలు పోయినా అవి జ్ఞాన కిరణాలే. గురువు దగ్గర నుంచి ఏ కార్యక్రమం నడిచినా కూడాను అది జ్ఞానమే అయి ఉంటుంది. ఎందుకని, వెలుగుండేవాడు చీకటి పనులు చేయలేడు, జ్ఞానం ఉండేవాడు అజ్ఞానంలో సంచరించలేడు. కనుక ప్రతి చోట కూడాను జ్ఞానాన్ని సముపార్జించుకోవడమే ప్రధానమైనటువంటి ఆశయంగా ఉండాలి. అప్పుడు నువ్వు ముముక్ష అవుతావు, ముముక్షువుగా నువ్వు వచ్చావు. అందరూ ముముక్షువులే ఈ ప్రపంచంలో. నిన్ను జిజ్ఞాసుగా మారిస్తే గానీ ఉపయోగం లేదు. అందువల్ల గురువు నిన్ను జిజ్ఞాసుగా మార్చాడు. జిజ్ఞాసు అయిన తర్వాత ఏం జరుగుతుందంటే ముముక్షత్వాన్ని కోల్పోతారు చాలా మంది. చాలా ఇంపార్టెంట్. అంటే మోక్షం కావాలని వస్తాడు. ఇది తెలుసుకోవడంలో ఉంది కనుక జ్ఞానం, జ్ఞానాదేవత కైవల్యం. అందువల్ల నిన్ను జ్ఞానం వైపుకు గురువు తిప్పుతాడు. ఆ తర్వాత శాస్త్రం వైపుకు వస్తావు. శాస్త్ర విచారం జరుగుతుంటది, విచార కర్తవ్య. దీంట్లో పడిపోయి ఈ శాస్త్రం ఏంటి, ఆ శాస్త్రం ఏంటి, ఆ శాస్త్రం ఏంటి, ఈ శాస్త్రం ఏంటి, అసలు మోక్షమే వదిలేస్తాడు వీడు. ఇంకా ఎంతసేపుకు శాస్త్రం పిచ్చే, దాంట్లో ఎన్ని శాస్త్రాలన్నా వాడు చూడు. ఏమయ్యా ఉదయాన్నే లేచావు 3 గంటలకి ఏం చేస్తావని, కొత్త శాస్త్రం చదువుతా అంటాడు. అంతేగాని ధ్యానం చేస్తానన్నాడు, పూజ చేస్తానన్నాడు, జపం చేస్తానన్నాడు. ఎందుకో తెలుసా, ఇది అయిపోతుంది. వీళ్ళని వాచా వేదాంతులు అనేది, వీళ్ళకి ఇంకేం పని లేదు, ఇంక ఇంతే. ఇంకా అలా పోయి కొంతకాలం అయ్యేటప్పటికి నాకంతా తెలుసు, అందరికీ తెలియదు అనేటువంటి ఒక అజ్ఞానం ఒకటి తయారైపోయి, అహంకారం ఒకటి తయారైపోయి పాడైపోవడం ఇది. అందువల్ల నువ్వు ఎప్పుడైతే జిజ్ఞాసువుగా నిన్ను గురువు తయారు చేసింది, ఎందుకంటే ముముక్షత్వం ఫలప్రదం కావాలంటే నువ్వు జిజ్ఞాసువు కావాలని. అంతేగాని నువ్వు జిజ్ఞాసు అయిపోయి ముముక్షత్వాన్ని పోగొట్టుకోవడానికి లేదు. సీది కనెక్షన్. అందువల్ల శాస్త్రం అధ్యయనం అయ్యే కొద్దీ, శాస్త్రం యొక్క లోతుల్లోకి నువ్వు వెళ్లే కొద్దీ ఇంకా పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది. అందుకే కొందరు స్వామీజీ ఈ ఆత్మతత్వం వింటూ ఉంటే భక్తి పోతుందా, ఇంకా ఎక్కువ అవుతుంది భక్తి. ఎందుకని, ఇంతకుముందు ఆలయంకు పోతేనే భక్తి, కృష్ణ విగ్రహం చూస్తేనే భక్తి, ఇప్పుడు నీకు సరతి అభిముఖాత ఆయాతి సర్వహ ఎదురుగా వచ్చే ప్రతి ఒక్కడు పరమాత్మ స్వరూపంగా నీ కనపడతా ఉంటే ఇంకా ఎక్కువ అవుతుంది. ఎప్పుడో కనపడితే అయినా వచ్చావని అనుక్షణం కనపడుతుంటే ఎంత ఆనందం, అర్థమవుతుంది. కనుక భక్తి తరగదు, భక్తి పెరుగుతుందే గాని భక్తి తరిగేందుకు అవకాశమే ఎక్కడ ఉండదు. ఎందుకని, నీకు జ్ఞానం ఇష్ట వస్తువుగా మారాల. అండర్స్టాండ్ దిస్, జ్ఞానం ఇష్ట వస్తువు, మోక్షం నీకు ఇష్ట వస్తువు. ఇప్పుడు చాలా ఇష్ట వస్తువులు ఉన్నాయి దాంట్లో ఇదొకటి కాదు. అందువల్ల ముముక్షత్వం పోగొట్టుకోకూడదు. ఎందుకని మోక్షమే భూయాతిథిచ్చ, నాకు మోక్షమే కావాలనే కోరిక. ఎప్పుడు నువ్వు జిజ్ఞాసుగా ఉంటే కూడాను, గురువు దగ్గర శుశ్రూష చేస్తూ ఉంటే కూడాను, శిష్యుడిగా ఉన్నప్పుడు కూడాను, ప్రధానమైనటువంటి కర్తవ్యం ఏమిటో తెలుసా నీకు? మోక్షమే భూయాతిథిచ్చ. జిజ్ఞాసుగా నువ్వు మారడం నీ అదృష్టం గురువు దొరకడం వల్ల. కానీ మోక్షాన్ని మాత్రం నీ మనసులో నుంచి తీసేయడానికి అవకాశం లేదు. నువ్వు వచ్చింది మోక్షం కోసం గాని జిజ్ఞాస కోసం కాదు. కానీ జిజ్ఞాస ఉంటే గాని మోక్షం కలగదు. అందువల్ల శాస్త్రం అధ్యయనం చేస్తూ గురువు దగ్గర నీ పని ఏంటి, ఏముంది నీకు పని, అధికారి కావాలి నువ్వు. అధికారి అంటే ఎవరో తెలుసా? అది తప్ప రెండవది లేదు. ఇది యజ్ఞదాన తప కర్మలు. ఇవన్నీ కూడా ఏమిటంటే ఏ శాస్త్రాన్ని అయితే వింటూ ఉన్నాడో నిరంతరం దాన్ని మనసులో పెట్టుకుని ఉండడం మొదటి లక్షణం. వినండి, ఇది ఆశ్రమవాసం అంటే గాని ఉపన్యాసం చెప్పినప్పుడు అబ్బా ఈరోజు చాలా స్వామీజీ బాగా చెప్పేశారు, నేను నిజంగా నేను చాలా ఆనందం పడిపోయాను. మరి రేపు చెప్పబోతే ఈరోజు నీకు ఏ జ్ఞానం వల్ల ఆనందం కలిగిందో ఆ జ్ఞానం నీ దగ్గర ఉంటే సదా ఆనందమే కదా అంటున్నాను నేను. సరే స్వామీజీ చెప్తే నీకు ఆనందం వచ్చింది, స్వామీజీకి ఎట్లా రావాలా? వాళ్ళమ్మ కూడా కనే ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఇది బయట నుండి కూరేది కాదు నాయన, లోపల నుండి ఊరేది. లోపల నుండి ఊరేది నీరెట్లాగైతే ఊరుతూ ఉంటుందో అట్లా మనలో ఆనందం కలగాలంటే నిరంతరం దేనికోసమైతే. ఎందుకు ఆ మాట వస్తున్నదో తెలుసా? నువ్వు కొంతసేపు నువ్వు ఆలయంలో ఉన్నప్పుడు లేదు ప్రవచనం వినేటప్పుడు అప్పుడే నీ దగ్గర భగవంతుడు ఉన్నాడు, మిగతాప్పుడు ప్రపంచం ఉండదు నాయన. అది వచ్చిన బాధ. కానీ 24 గంటలు ఎప్పుడైతే నువ్వు జిజ్ఞాసు అయిపోయినావో, ముముక్షత్వంతో ఉన్నావో, నీకు రెండవ ఆలోచన లేదు, దాంట్లోనే నీకు ఆనందం. ఇంకా మిగతా ఉన్నాయనుకోండి, ఏముంటాయి నీకు? ఏ పని ఉన్నా కూడాను భగవత్ సంబంధమైనటువంటి కార్యమే. ఇది శుశ్రూష. కానీ నీ మనసు ఎట్టుండాలి తెలిసి ఇప్పుడు నువ్వు ఖాళీగా ఉండవంటే శాస్త్రం ఆలోచిస్తుంటా శాస్త్రం. ఎందుకంటే ప్రమాణం గనక దాన్ని పక్కా చేసుకోవాలి మనసులో. శ్రవణ మన నిధిధ్యాసలు ఇవే, ఇంకొకటి లేదు. కనుక ఏ కర్మలు చేస్తూ పోయినా ఇదే ప్రధానంగా ఉండాలి. అండర్స్టాండ్? ప్రధాన కర్తవ్య విచారహ, ప్రధాన కర్తవ్య. ఓకే, పిల్లవాడు తప్పిపోయాడు, కనపడలేదు, ఓ పెద్ద తిరుమల జరుగుతా ఉంది, ఓ రథోత్సవం జరుగుతా ఉంది, వేలాది మంది జనం ఊరేగింపు పోతా ఉంది, మన పిల్లవాడు కనపడలేదు, ఉదయం నుంచి ఇప్పటి వరకు రాలేదు, రాత్రి అయిపోయింది, పరిగెత్తూ ఉన్నాం, ఎటు చూసిన లైట్లు జనము వేల మంది అక్కడ వెతుకుతూ పోతున్నాడు అనుకోండి మనిషి, అప్పుడు అతని దృష్టి దేని మీద ఉంటుంది? దేని మీద ఉంటుంది? చాలా మంది కనపడతారు కదా ఎవరు నిలవరతంలో, ఎందుకో తెలుసా? ఎక్కడ చూస్తున్నా ఆ రూపాన్ని వెతుకుతూ పోతా. వెర్ ఇస్ మై బాయ్, వెర్ ఇస్ మై సన్, అంతే. చాలా రూపాలు కనపడతా ఉంటాయి, అసలు ఒక్కసారి గుర్తే పట్టాడు, అసలు మనం పిలిచి భరోసా, ఏమండి ఏమండి ఏమండి, ఓహో మీరా ప్రకాశ గారు మీరా అంటే, ఇప్పుడు ప్రకాశించాడు అనమాట ఆయనకి. అంటే ఇంతకుముందు ఎవరు? సన్, బిడ్డ. ఆ బిడ్డ మీద ఉండే ప్రేమ తననే చూస్తూ పోతూ ఉన్నాడు. అందువల్ల రెండో వ్యక్తి కనిపించాల. అటువంటి సమయంలో ఎవరైనా పిలిచి తెలిసిన వాళ్ళు గనక, హలో ఏమండి, మన ఆఫీసులో ఫైల్ నిన్న అని మొదలు పెట్టాడు అనుకోండి, అతనితో డిస్కస్ చేస్తాడు అప్పుడు చేస్తాడా? ఇంకా అతను మాట్లాడు కసార్ అన్నాడు అనుకోండి, వదిలించుకొని అన్న వెళ్ళిపోతాడే గాని ఉండడు. ఎందుకంటే తన హృదయంలో తీవ్రమైనటువంటి పరితాపం ఉంది, బాధ ఉంది, దుఃఖం ఉంది, నేను అది పొందాలి, నా బిడ్డను పొందాలి, లేకపోతే నేను ఉండలేను. అదే ముముక్షు అంటే. కాబట్టి ఎక్కడ ఏం కనిపించింది? ఇప్పుడు నువ్వు ఉంటావు, నువ్వు ముముక్షు, ఎవరన్నా వచ్చి కూర్చున్నారనుకోండి, వాళ్ళు ఏమండి మా ఆఫీసులో అని మొదలు పెట్టా, చెప్పండి. ఎందుకయా నీకు? ఎందుకు నీకు? కూరగాయలు అని వచ్చారు అనుకోండి, కూరగాయల వ్యాపారం, కూరగాయలు ఇట్లా అండి అనండి, కూరగాయలు. ఇదే వ్యక్తి అరగంట రాండి వాకింగ్ పోతాం ఉదయం అంటే రాడు. ఎవరు ఈ పిల్లవాడిని ఎత్తికేవాడు? ఇప్పుడు 10 కిలోమీటర్లు నడిచేసి ఉన్నాడు. అప్పుడు సార్ కొద్దిసేపు రెస్ట్ తీసుకోండి సార్. ఉండబోయా రెస్ట్ లేకుండా పోయింది, ఎందుకంటే పిల్లవాడు ఇంపార్టెంట్. నీకు ఎప్పుడైతే జిజ్ఞాస ఉందో జ్ఞాతం ఇచ్చ, అందువల్ల జిజ్ఞాసోహో ఆత్మన ఆత్మానం ఆత్మానం సమ్యక్ జ్ఞాతం ఇచ్చ, అది అలా జ్ఞాతం ఇచ్చ కాదు, సమ్యక్ జ్ఞాతం ఇచ్చ, చక్కగా తెలుసుకోవాలి అనే అభిప్రాయం నీకున్నప్పుడు ఇక నీకు నిద్ర పట్టదు. అది
నీకు నిద్ర పట్టదు.
ఎందుకో తెలుసా? నిద్ర పడితే ఏమొస్తుంది? సుఖం, అంతకన్నా ఎక్కువ సుఖం. కాబట్టి చూసేవాళ్ళకి అది కష్టంగా అనిపించవచ్చు. ఇది పురుషార్థ నిశ్చయంలో జరిగేటువంటి విషయం. అందువల్ల ఇవన్నీ జరుగుతుంటాయి, నీ దృష్టి మాత్రం అట్లాగే పోతుంది కనుక అదే నీకు ప్రధానంగా ఉంటుంది, మిగతా అన్ని సామాన్యంగా ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడాను అనవసరమైనటువంటి విషయాల్లోకి నత్తు వృధా వాక్యం సముచ్చార్యతాం. సాధన పంచకంలో చూచారా? ఇప్పుడు అర్థమవుతుంది మీకు ఎట్లా మనం జీవించాలనో సాధన పంచకం ఇప్పుడు చదవండి. పూర్వం స్వామీజీ చెప్పిన ఉపన్యాసాలు మర్చిపోయి ఉంటారు సాధన పంచకం మీద, ఇప్పుడు చదవండి. నతు వృధా వాక్యం సముచ్చార్యతాం. నువ్వు సాధకుడివి కదా, సాధ్యమే ఉండాలి నీ దగ్గర. వృధా వాక్యం ఉచ్చార్యతాం, నా అనవసరమైన మాట ఒక్కటి కూడా మాట్లాడబాకు. ఎవడో ఒకడు దొరికాడంటే చాలు, ఇంకా ఆయన కూర్చొని పెట్టుకుని ఏమిటండి మీ అనుభవాలు? అబ్బా ఆయన అనుభవాలు నీకెందుకే? ఏం అనుభవాలు ఆయన అనుభవాలు? పిచ్చి అనుభవాలు. నీ అనుభవాలు ఏంటి? ఇవన్నీ కలిసే కదా దుఃఖానుభవం, ఇంకెందుకు మళ్ళీ ప్రత్యేకంగా? కనుక ఎవరు ఎక్కడ కలిసినా, బిగినింగ్ నుంచి మీకు చెప్తూ వచ్చిన, మీరు ఎక్కడ సత్సంగ సభ్యులు చేరినా ముందు ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుకోండి. రెండో విషయం వద్దు, వ్యక్తిగతంగా పోబాకండి. మీకు ఎంతమంది పిల్లలని అడగబాకండి, అది గవర్నమెంట్ ప్రాబ్లం. మీకెందుకు అది? మీకెందుకు? మీరేమన్నా ఫ్యామిలీ ప్లానింగ్ ఏమైనా ఆఫీసరా? నీకెందుకు అది? వాళ్ళకి ఎంతమంది పిల్లలు? నేను అడిగాను ఏమన్నా మిమ్మల్ని, మీకు ఎంతమంది పిల్లలు? ఎందుకు అవసరం? ఎందుకు దేనికి? నీకేమైనా డౌట్స్ ఉన్నాయని అడిగితే నేను అర్థం ఉంది అది స్వామి అంటే. రాగానే మీకు ఎంతమంది పిల్లలు? మీకు ఆస్తి ఎంత? ఎంత ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండే? దేనికి నీకేమైనా కావాలన్నా? ఎందుకనంటే నతు వృధా వాక్యం సముచ్చార్యతాం. ఎప్పుడు కూడా అనవసరమైనటువంటి వ్యర్థ ప్రసంగాల్లోకి తల దూర్చకూడదు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నీ తలలో ఇంకొకటి దూరి ఉండాలి. ఆ దూరిన విషయం ఏంటో తెలుసా? విచారః కర్తవ్యః. అది కనుక అటువంటి వాడు అధికారి. ఆత్మ విద్యాయాం అధికారి. వివేకినో విరక్తస్య శమాది గుణశాలినః ముముక్షోరేవహి బ్రహ్మజిజ్ఞాస యోగ్యతామత. అది ఇప్పుడు బ్రహ్మ జిజ్ఞాస, జిజ్ఞాస జ్ఞాతం ఇచ్చ, బ్రహ్మముని తెలుసుకోవడం. బ్రహ్మము ఉన్నదే కాదు, ఉన్నదానికి సంబంధించిన జ్ఞానం కలిగితే సరిపోతుంది, అదే మోక్షం. అంటే ఇంకేమి లేదు, ఉన్నది బ్రహ్మ, దానికి సంబంధించిన జ్ఞానం మనకు లేదు, ఇది అజ్ఞానం. అందువల్ల జగత్తుగా కనపడుతుంది. ఉన్న బ్రహ్మముని తెలుసుకోవడమే మోక్షం, ఉన్నదాన్ని తెలుసుకోవడమే మోక్షం, లేని దాన్ని సృష్టించడం కానీ కాదు. అప్పుడు ఎప్పుడైతే నువ్వు బ్రహ్మ పదార్థాన్ని తెలుసుకున్నావో దెన్ ఈక్వేషన్ తత్వమసి. బ్రహ్మము ఉన్నది అనంతం గనక, దేశకాల వస్తాపరిచిన నువ్వు బ్రహ్మం కన్నా వేరుగా ఉండలేవు, జగత్తు వేరుగా ఉండలేదు. సయేవ జీవ సకలం జగచ్చ అఖండ రూప స్థితిరేవ మోక్ష, ఫినిష్. అందువల్ల దీనికి అధికారి కావడమే ప్రధానం. వివేకిన, వివేకం ఎక్కడొస్తుంది? వివేకం అనేది సాధన చతుష్టయం. విరక్తస్య వైరాగ్యం. శమాది గుణశాలిన, శమము దమము ఉపరమము తితిక్ష శ్రద్ధ, తర్వాత ఏంటి? ముముక్షత్వం. వివేకము వైరాగ్యము షట్ సంపత్తి ముముక్షత్వం. కనుక వివేకిన, వివేకం. విరక్తస్య వైరాగ్యం. శమాది గుణశాలిన, శమాది షట్ సంపత్తి. ఇవి ముముక్షో రేవహి బ్రహ్మ జిజ్ఞాస యోగ్యత మత. ముముక్షో ఏవ హి బ్రహ్మ జిజ్ఞాస యోగ్యత మత. అభిప్రాయం అది ఏంటో తెలుసా? ఈ సాధన చతుష్టయం ఏదైతే ఉందో, ఏది? వివేకము వైరాగ్యము షట్ సంపత్తి ముముక్షత్వం. ఇవి ఎవరికైతే ఉన్నవో అటువంటి వాడు ముముక్షోహో ఏవ, ముముక్షు అటువంటి ముముక్షు మాత్రమే బ్రహ్మ జిజ్ఞాస యోగ్యత. బ్రహ్మ జ్ఞాతుం సమ్యక్ జ్ఞాతం ఇచ్చా జిజ్ఞాస, బ్రహ్మ జిజ్ఞాస బ్రహ్మమును తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస. అధాతో బ్రహ్మ జిజ్ఞాస, ఏది? బ్రహ్మ సూత్రాల ఫస్ట్ సూత్రం అధ అత బ్రహ్మ జిజ్ఞాస. ఇప్పుడు ఈ కారణం చేత బ్రహ్మ జిజ్ఞాస. ఏ కారణం? సాధన చతుష్టయం వస్తుంది కనుక. ముముక్షోహో ఏవ బ్రహ్మ జిజ్ఞాస యోగ్యత. ఎవరికైతే సాధన చతుష్టయ సంపద ఉంటుందో అటువంటి వాడు బ్రహ్మ జిజ్ఞాస యోగ్యత. బ్రహ్మ జిజ్ఞాసకి యోగ్యతను పొందుండాడు. వీడికే బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మమును బోధించాల. ఇప్పుడు వివేకినహ అంటే అర్థమవుతుంది ఇప్పుడు మీకు. ఎందుకో తెలుసా?
సాధన చిత్తుష్టయ సంపద లేకుండా కూడా వివేకం ఉండొచ్చు. న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, పూర్వమీమాంస. చూడండి, చిన్నవిగా అది షట్ దర్శనాలు అన్నారు. నేను ఉత్తర మీమాంస చెప్పడం లేదు, నాకు దర్శనం అనడం ఇష్టం లేదు. దాన్ని ప్రమాణం అది ఉత్తర మీమాంస బ్రహ్మసూత్రాలు. కనుక న్యాయ, గౌతమ మహర్షి యొక్క న్యాయశాస్త్రం, కణాద మహర్షి యొక్క వైశేషికం, కపిలుని సాంఖ్యం, పతంజలి యోగం, అట్లాగే జైమిని కర్మ సిద్ధాంతం, పూర్వమీమాంస. వీళ్ళందరూ విద్వాన్, వివేకిన, విరక్తశ అన్ని లక్షణాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర కొన్ని. కానీ తమాష ఏంటంటే మరి వీళ్ళందరూ కూడా ఏం చెప్పారు? విచిత్రం, విచిత్రం. మహాజ్ఞానులు, సరేనా? ఎందుకో తెలుసా? వేదం క్షుణ్ణంగా వడగట్టేసినటువంటి వాళ్ళు. శంకరాచార్య స్వామికి ఎంత వేదం తెలుసో పతంజలికి అంత తెలుసు, కపిలుడికి అంత తెలుసు, గౌతమ మహర్షికి అంత తెలుసు, కణాదుడికి అంత తెలుసు. వీళ్ళందరూ మహర్షులు. కణాద మహర్షి, గౌతమ మహర్షి, కపిల మహర్షి, వీళ్ళందరూ ఇచ్చింది ఏంటి అని అంటే, పూర్వమీమాంసకు వచ్చామనుకోండి, జైమిని మహర్షి, మహర్షి ఏమంటా ఉన్నాడు, ఏమంటున్నాడో తెలుసా? ఇప్పుడు అవన్నీ మీకు కోట్ చేయడం టైం లేదు, చెప్తున్నా. జైమిని సూత్రాలు అత్యద్భుతంగా ఎట్లా అంటాడంటే, ఏ మాట మాట్లాడినా కర్మ కోసమే ఉంది గనక, కర్మ వల్ల ఫలితం వస్తూనే ఉంది గనక, వేదములో చెయ్యమన్నదే సత్యం గాని చేయకుండా ఉండమన్నది సత్యం కానే కాదు. ఇది ఆయన నిర్ణయం. ఒక్క మాటలో చెప్పేస్తున్నాను మీకు. మనం చెప్తున్నది ఏంటంటే కర్మ వల్ల ఉపయోగమే లేదని. ఆయన చెప్పేది కర్మ ఒక్కటే. వేదంలో ఎక్కడెక్కడైతే కర్మ ఉందో దానివల్ల నీకు ఫలితం వస్తూ ఉంది గనక అదొక్కటే నువ్వు ఆచరించదగింది. కర్తవ్య అంటే తత్వమసి నో, అహం బ్రహ్మాస్మి, ఇంకా నేను బ్రహ్మం అయిపోయినాను, ఇంకేం చేస్తావు నువ్వు, ఇంకేం పొందుతావు నువ్వు, కనుక అది కానే కాదు అని అద్వైతాన్ని శుభ్రంగా విమర్శించుకుంటూ. కాబట్టి ఇప్పుడు ఆ కర్మలు చేయడానికి, యజ్ఞయాగాది కర్మలు చేయడానికి సాధన చతుష్టయం అవసరమా? వసంతే వసంతే జ్యోతిషాయజేత పందుడు ప్రాతర్ జుహోతి, నిన్న చెప్పలే మీకు, సాయం జుహోతి, అశ్వశ్య పదే జుహోతి. ఏమిటే అశ్వశ్య పదే జుహోతి? కాబట్టి గుర్రం యొక్క కాలు ఎక్కడైతే పడుతుందో అక్కడే నువ్వు యజ్ఞం చేయాల. అంటే ప్రదేశం అన్నమాట, ప్రదేశం. చూచావా, ప్రాతర్ జుహోతి కాలం, అది స్పేస్, ఇది టైం. ఇంతకీ ఉన్న వస్తువుని మనకు వేరు చేసింది దేశము కాలమా? ఎవరు? అజ్ఞానం. కాబట్టి వేదాన్ని చదువుకున్న పండితులు అయినా వాళ్ళందరూ కూడా నాటు ద్వైతం వైపు వెళ్లి అద్వైతాన్ని విమర్శిస్తూ కూర్చున్నారు. వీళ్ళకి సాధన చతుష్టయ సంపద అవసరం లేదు. ఎందుకో తెలుసా? ఈ జ్యోతిష్ఠోమాది హోమాలన్నీ కూడా ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? పుత్రకామేష్టి యాగం చేసేవాడికి ఎందుకు ఇది సాధన చతుష్టయం? బ్రహ్మజ్ఞానం కావాలంటేనే సాధన చతుష్టయం. ఎందుకో తెలుసా? గురువు బోధించేటువంటి విషయం నీ బుద్ధిలో కలగాలి గనక బుద్ధి శుద్ధిగా ఉంటేనే కలుగుతుంది. అందుకని అంతఃకరణ శుద్ధి. పుత్రకామేష్టి యోగానికి, యాగానికి అంతఃకరణ శుద్ధి అవసరమే లేదు. ఏ పుత్రకామేష్టి చేస్తే సంతాన ప్రాప్తి కలగచ్చు. ఈ సంతాన ప్రాప్తికి సాధన చతుష్టయం అవసరమే లేదు. ఎందుకో తెలుసా? టార్గెట్, నీ లక్ష్యం ఏమిటి? స్వర్గప్రాప్తి. స్వర్గప్రాప్తి ఎప్పుడైతే కర్మ సిద్ధాంతం లక్ష్యం అయిపోయిందో స్వర్గప్రాప్తికి కావలసింది అంతఃకరణ శుద్ధి కాదు. ఆ హోమాలు ఇంకా పోతూ ఉంటది, దేశకాల పరిస్థితులను బట్టి పోతూ ఉంటది. కానీ బ్రహ్మజ్ఞానం గనక కావాలన్నావా, ఇది డైరెక్ట్ గా ఇక్కడే. ఎందుకు ఇప్పుడే ఉంది గనక, ఇక్కడే ఉంది గనక. ఎప్పుడైతే సర్వగతం అని అన్నావో, సర్వగతం అన్నప్పుడు ఇంకా ప్రదేశం లేదు. ఎప్పుడైతే నిత్యం అని అన్నావో, నిత్యమైనప్పుడు కాలం లేదు. కాలం లేకుండా దేశం లేకుండా ఉన్నదంటే పూర్ణంగా ఉంది. పూర్ణంగా ఉంటే ఇప్పుడే ఉంది. ఇప్పుడే ఉందంటే కలగాలి జ్ఞానం. ఈ జ్ఞానం ఎక్కడ కలగాలి? ఎక్కడ చీకటి ఉందో అక్కడే వెలుతురు రావాలి. అజ్ఞానం ఎక్కడుంది? బుద్ధిలో ఉంది. జ్ఞానం ఎక్కడ రావాలి? బుద్ధిలో కలగాలి. కాబట్టి బుద్ధి శుద్ధిగా ఉండాలి. బుద్ధి
శుద్ధిగా ఉండాలి. ఇది అంతఃకరణ శుద్ధి, వివేకము, వైరాగ్యము, షట్ సంపత్తి, ముముక్షత్వం. సాధనాన్యత్ర చత్వారి కథితాని మనీషిభిః యేషు సత్స్వేవ సన్నిష్ఠ యదభావే న సిద్ధ్యతి. యత్ర చత్వారి కథితాని సాధనాని మనీషిభిః. యత్ర ఇప్పుడు ఈ సందర్భంలో ఈ కాంటెక్స్ట్ లో ఇంతవరకు వచ్చాం గనక వివేక చూడమణిలో 17 శ్లోకాలు దాటిన తర్వాత ఈ విషయంలో ఈ సందర్భంగా యత్ర చత్వారి సాధనాని నాలుగు రకాలైనటువంటి సాధనల్ని చత్వారి సాధనాని మనీషిభి కథితాని మనీషిభి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తుల ద్వారా కథితాని. ఇది చత్వారి నాలుగు రకాలైనటువంటి సాధనలు చెప్పబడ్డాయి కథితాని. అయ్యా నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని గనక పొందాలి అని అనుకుంటే బ్రహ్మ జిజ్ఞాస యోగ్యత, బ్రహ్మ జిజ్ఞాసకి యోగ్యత ఏమిటి? గురుముఖత శాస్త్రాన్ని అధ్యయనం చేసి ప్రమాణంగా అది ప్రమాణం గనక ప్రమాకరణం ఇది ప్రమాణం జ్ఞానాన్ని కలిగించేది గనక అటువంటి జ్ఞానాన్ని పొందడానికి ఈ బ్రహ్మ జిజ్ఞాసక యోగ్యత ఏమిటి? అయ్యా సాధన చతుష్టయ సంపన్నాధికారినాం, నువ్వు అధికారి కావాలి. ఏమిటి అధికారిత్వం? సాధన చతుష్టయ సంపద కదూ. ఇది నాలుగు విధాలు అని చెప్పబడింది సాధనాన్ని. యత్ర ఈ సందర్భంలో చత్వారి సాధనాన్ని మనీషిభి కథితాని. కాబట్టి జ్ఞానులైనటువంటి వాళ్ళు నాలుగు రకాలైనటువంటి సాధనల్ని మనకు తెలియదు. అవే అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందని అర్థం సాధన చతుష్టయానికి. అయితే ఈ సాధనలు నాలుగు ఏవైతే ఉన్నాయో, యేషు సత్స్వేవ సన్నిష్ఠ. యేషు సత్సు ఏవ సత్స్వేవ సత్సు ఏవ యేషు అవి గనక ఉంటే సన్నిష్ఠ. అది ఆ నాలుగు గనక ఉన్నాయా బ్రహ్మ జిజ్ఞాస విషయంలో నిష్ఠ నిలకడ ఉంటుంది చక్కగా దాంట్లో బ్రహ్మ జిజ్ఞాసలో కొనసాగుతాం. ఎప్పుడు? యేషు సత్సు ఏవ అవి గనక ఉంటే. యేషు ఏవి? చత్వారి సాధనాన్ని సాధన చూస్తే సంపద కనుక ఉంటే. యేషు సత్సు ఏవ సత్స్వేవ సన్నిష్ఠ అందులో నిలకడగా ఉంటాం. యత్ అభావే యత్ అభావే అవి గనక లేకుండా పోతే న సిద్ధ్యతి సిద్ధ్యతి నా సిద్ధించదు. ఏంటి? బ్రహ్మ జిజ్ఞాస బ్రహ్మ వస్తు బ్రహ్మ సాక్షాత్కారం. ఏ ఆత్మనైతే నువ్వు తెలుసుకోవాలనుకుంటూ ఉన్నావో అది గనక ఈ సాధన చతుష్టయ సంపద ఉంటేనే తెలుస్తుంది, లేక తెలిసేటువంటి అవకాశం లేనే లేదు. కాబట్టి అధికారికే గాని బ్రహ్మజ్ఞానం ఇంక మరొకరికి కాదు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎవరైతే ఇప్పుడు ద్వైతాన్ని గురించి మాట్లాడారో వాళ్ళందరికీ కూడా శాస్త్ర జ్ఞానం ఉంది, వ్యాకరణం తెలుసు, తర్కం తెలుసు, ఛందస్సు తెలుసు, జ్యోతిషం తెలుసు, నిరుక్తం తెలుసు, అవన్నీ తెలిసినా ఉపయోగం లేదు. సాధన చతుష్టయ సంపదే ప్రధానమైనటువంటిది. కాబట్టి సాధన చతుష్టయ సంపద వివేకము, వైరాగ్యము, షట్ సంపత్తి, ముముక్షత్వం ఎప్పుడైతే మనకు వచ్చేశాయో యేషు సత్స్వేవ యేషు సత్సు ఏవ సన్నిష్ఠ. ఇప్పుడు చక్కగా మనకి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. నాకు స్వామీజీ ఒక్కొక్కసారి బాగా బ్రహ్మము తెలుసుకోవాలని ఉంటుంది ఈ విషయం అంతా కూడా, మళ్ళీ కొన్ని రోజులు అయిపోయి వీక్ అయిపోతా ఉంటుంది. ఎందుకు స్వామీజీ? మనసునాయన అదే ఎందుకు అవుతుంది? మనసో చంద్రమా. మనసుకు అధిష్టాన దేవత చంద్రుడు కాదు కనుక చంద్రుడు గనక ఆయనకి ఎట్లాగైతే వృద్ధి చేయాలో దీనికి కూడా వృద్ధి చేయాలి. ఒక్కటే కారణం, ఎక్కడ మనకు బ్రహ్మ విషయంలో ఆత్మ విషయంలో జిజ్ఞాస తగ్గుతూ ఉందంటే ప్రతి క్షణ వర్తమానంగా ఉంటుంది. అదే జ్ఞానం. అంటే జ్ఞానం ఆనందానికి సంబంధించిన విషయం, అనంతమైనటువంటిది. దాంట్లో నీకు నీరసం ఈ టెక్స్ట్ వినేసి కేనోపనిషత్తు తిన్నావు, మనకేమి జ్ఞానం? ఏం చేయమంటావు కేనోపనిషత్తు వింటే? దానికేంటో తెలుసా? కేనోపనిషత్తు ఇప్పుడు విన్నాము కానీ మన లోపల ఉండేది ఇప్పుడుది కాదు. చాలా చీపురు ఇప్పుడు చేతికి వచ్చింది కానీ లోపల అమ్మో అది ఎంత గంపలతో అయ్యే పని కాదు, బండ్లతో అసలే కాదు, లారీలు కూడా. అందువల్ల ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి సాధకుడు, నిరాశ అనేది పక్కన పెట్టాలి. ఇది ఇది ఎట్లాంటిదో తెలుసా, ఇంకా చెప్పలేం, సుడిగుణం అది. నిరాశ కనుక సాధనలో వచ్చిందంటే నువ్వు మళ్ళీ తయారు చేసుకోవాలి. నువ్వు ఈరోజు సన్మార్గానికి వచ్చావు కదా, ఇంతకుముందు తెలియదు, తెలుసుకున్నావు. ఈ 10 సంవత్సరాల నుంచి హాయిగా ఉండవు, లేదా 2 సంవత్సరాల నుంచి హాయిగా ఉండవు, లేదా 1 సంవత్సరం నుంచి హాయిగా ఉండవు. ఇప్పుడు ఏం చేసుకోవాలి తెలుసా, తెరేసేయాలి. ఇది 2వ నాటకం, ఇది 2వ ఫస్ట్ హాఫ్ అయిపోయింది, ఇంటర్వెల్. ఇది కొత్త జీవితం, ఇది పూర్వ జీవితానికి సంబంధించింది కాదు. ఎందుకని తెలుసా, పూర్వం ఏదైతే నిజమనుకుంటూ ఉన్నామో అది అంతా అబద్ధమని తేలిపోతా ఉంది. కాబట్టి ఒక్కసారి సిగ్గు కూడా వేస్తా ఉంది, ఎన్ని మంచి మంచి భావాలని ప్రచారం చేశాను అనిపిస్తుంది. అర్థమవుతుందా, మనకు చాలా జ్ఞానం ఉందనుకున్నాం, ఇదే మన జ్ఞానం ఇప్పుడు అనిపిస్తుంది. అందువల్ల ఈ మార్గానికి వచ్చాం కదా, ఇంతకుముందు ఇది కూడా లేదు కదా, కొద్ది దీపం అన్నా ఉండింది కదా, వెలిగించుకుంటుంది కదా, పెద్దదైపోద్ది అంతే, ఇంకేముంది. అందువల్ల ఆనందంగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి. శనై శనైహి, అది భగవద్గీతలో నువ్వు ధ్యానం చేసేటప్పుడు శనై శనైహి, మెల్లమెల్లగా మెల్లమెల్లగా. సాధన కూడా అంతే హాయిగా. ఇవి అసలు ఎప్పుడు ధ్యానం చేయలేదు కదా మనం, ఇప్పుడు అంతా విన్న తర్వాత ఇప్పుడు కూడా చేయలేదనుకో, అప్పుడు వస్తుంది నిరాశ. చేసేవాడికి నిరాశ ఉండదు జీవితంలో, చేయని వాడికే వస్తుంది నిరాశ. ఇప్పుడు ధ్యానం చేయాలా, రోజు ధ్యానం చేస్తున్నావు అనుకో, రోజు భగవంతుని ప్రార్థిస్తున్నావు అనుకో, రోజు నువ్వు కూర్చొని చదువుకుంటున్నావు అనుకో, నీ జీవితంలో వెలుగు కనపడిపోతుంది అది. కనుక నువ్వు సాధనలో కూడా నువ్వు తృప్తి చెందుతూ ఉండాలి, భగవత్ కార్యం నేనున్నాను కనుక నీకు కళ్యాణప్రదంగా ఉండాలి. ఇంతకు ముందంతా ఎప్పుడో ఉదయం 7 గంటలకి 8 గంటలకు నువ్వు నిద్ర లేచినా, ఇప్పుడుండే 4 o'clock అయ్యేటప్పటికి కళ్ళు అలా మెల్లగా పద్మాలు వికసించుకున్నట్టుగా అట్లా కళ్ళు తెరుచుకోవాలి. ఎందుకని, నాకు ఆ టైంని నేను పోగొట్టుకోకూడదు. నిన్న చూచాం కదా, దేశకాలాద్యాహ సహకారిణ, కాబట్టి ఆ కాలాన్ని ఆ దేశాన్ని నేను పోగొట్టుకోకూడదు. కాబట్టి ఉదయాన్నే నేను సాధన చేసుకోవాలి, ఆనందంగా ఉండాలి. నీకు అది తృప్తి, ఇది భావస్పందన. రోజు రోజుకు పెరిగిపోతా ఉంటది, విశాలమైపోతుంటది జీవితం. అందువల్ల అలా చేస్తున్నావనుకో, ప్రతిరోజు నీకు స్ఫూర్తి పెరుగుతూ ఉంది, సుఖం పెరుగుతూ ఉంది, ఆనందం పెరుగుతూ ఉంది. చేయకుండా అది కావాలి అనుకున్నావనుకో, ఎట్లా రావాలని? స్వామీజీ అది చేసేది కాదు కదా, అది కర్తవ్యం కాదు కదా స్వామీజీ, జ్ఞాతవ్యం కదా అని. జ్ఞాతవ్యం గురువు దగ్గర, బ్రహ్మ జిజ్ఞాస అధికారి కావడానికి నువ్వు కర్తవ్యం. ఇప్పుడు అర్థమవుతుందా పాయింట్? నువ్వు గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత చేసేది ఏమి లేదు, డైరెక్ట్ పిల్లవాడికి ఉగ్గుపాలు బట్టిచ్చేసినట్టే, అంత ఇంకేం లేదు, డైరెక్ట్ జ్ఞానం చేరిపోతుంది. ఇట్ టేక్స్ ప్లేస్, అదే ప్రమాణం అంటే. ప్రమాణం అంటే అదే, అద్దం ముందు నిలబడుకున్న తర్వాత ఇంకా ముఖం కనపడకుండా పోయే ప్రశ్న లేదు. నువ్వు గుడ్డిపడవైతే తప్ప, కళ్ళు ఉండి నీ దగ్గర ప్రమాణం ఉంటే, ఎప్పుడైతే నిలబడ్డావో ఎదురుగా, అద్దానికి ఎదురుగా నువ్వు నిలబడ్డప్పుడు దర్పణే ముఖ దర్శనవత్, శాస్త్రే ఆత్మదర్శనం, ఫినిష్. అది కలగకుండా పోయే అవకాశం లేదు. కలిగితే కదా ఆశ్చర్యం, కలగకపోతే ఆశ్చర్యం. అద్దం ముందు నిలబడ్డప్పుడు ముఖం కనిపించడం ఆశ్చర్యం కాదు, కనిపించకపోతే ఆశ్చర్యం. కానీ మనకు కూడా ఆశ్చర్యం, ఎందుకంటే అరే నేను ఇంత బాగున్నానా, అదే అది ఆశ్చర్యం. ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చిదేనం ఆశ్చర్యవత్ శృణోతి, చూచావా, ఆశ్చర్యవత్ పశ్యతి భగవద్గీతలో. తన తన ఆశ్చర్యంగా చూసుకుంటాడట. ఎందుకనంటే ఇంతకుముందు నేను పరిమితం అనుకున్నాను, ఈ దేహానికి సంబంధించిన వాడిని అనుకున్నాను, నేను ఏదో పరమాత్మలో ఉండాలనుకున్నాను, కానీ నాలోనే అంతా ఉందని ఇప్పుడు అర్థమైపోతుంది కదా, ఎంత అద్భుతమైన స్వరూపం. ఇదంతా జ్ఞానం, ఇది గురు బోధలో నీకు అందుతుంది. ఇది నీ మనసులో నిలవాలంటే జ్ఞానంగా నువ్వు అధికారి కావాలి. అధికారి కావాలంటే సాధన చతుష్టయ సంపద కావాలి. ఈ సాధన చతుష్టయ సంపదలోనే భక్తి కూడా, ఇది కూడా వస్తుంది మీకు ఇప్పుడు. భక్తిరేవ గరీయసి, దీంట్లోనే ఉత్తరోత్తర ఈ గ్రంథంలోనే. కాబట్టి భక్తి ఉత్కృష్టమైంది. ఎట్లా భక్తి ఉత్కృష్టమైంది? ఇదంతా సాధన. కాబట్టి జ్ఞానం వింటూ ఉన్నది ఎందుకంటే మనం విషయం ఏం పొందాలనో, అది ఎలా పొందేది అర్థం కావడం కోసం. ఇప్పుడు మనకేం కావాలి? అంతఃకరణ శుద్ధి కావాలి. అందువల్ల నేను ఇది తెలుసుకోవాల్సింది కనుక ఇకేమీ చేయను, నా కర్తవ్యం కాదు. కర్తవ్య ఏమిటది? సాధన చేసే సంపద. దీంట్లో ఏమి రావాలి? నువ్వు భక్తిని పెంచుకోవాలి, ఎక్కువ ధ్యానం చేయాలి, ఎక్కువ జపం చేయాలి, ఎప్పుడు సద్భావాలు ఉండాలి. దుస్సంగం సర్వదైవ త్యాజ్య, చెడు సహవాసం ఎప్పుడూ లేకుండా ఉండాలి. నత్తు వృధావాక్యం సముచ్చార్యతం, అనవసరమైనటువంటి మాట మాట్లాడకూడదు. ఎప్పుడు దివ్యమైనటువంటి భావాలతో, కర్తృత్వ భావన లేకుండా, భోక్తృత్వ భావన లేకుండా, అహంకారం లేకుండా, ప్రసాద మనస్తత్వంతో జీవిస్తూ ఆనందంగా ఈ సృష్టిలో అందాల హరివిల్లు దీనిని ఉదయం నుంచి సాయంత్రం వరకు చూస్తూ ఆనందిస్తూ సంతృప్తి పడుతూ ప్రతి అణువులో ప్రతి క్షణము పరమాత్మ తప్ప రెండో వస్తువు లేకుండా ఎట్లా ఉందో దాన్ని మనం
నిత్యం హృదయంలో భావన చేసుకుంటూ సంభావన చేసుకుంటూ సంభావిస్తూ ఏ వ్యక్తి కనిపించినా ఆ వ్యక్తిలో పరమాత్మ స్వరూపంగా, ఎందుకని ఆ వ్యక్తి కూడా పరమాత్మే. కానీ అర్థమవుతుందే ఈ 18 శ్లోకాలు. ఇది ఒక ప్రకరణం లాంటిది. ఇక్కడి నుంచి సాధన చతుష్టయ సంపద.
ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహీషః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్య శాలినీ దేశోయం క్షోభరహితః బ్రాహ్మణాః సంతు నిర్భయాః. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు సర్వేషాం శాంతిర్భవతు సర్వేషాం పూర్ణం భవతు సర్వేషాం మంగళం భవతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.